నీ జ్ఞానము కర్మ కర్త. నీకు జ్ఞానం ఉండాలి, కర్మ ఉండాలి, కర్త ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ కర్మ రావు. అయితే జ్ఞానము అనేది ఉంది, అందరికీ ఉంది. దాన్ని నీకు సాత్వికంగా తీర్చిదిద్దుకోవాలి. జ్ఞానము కర్మ కర్త సాత్విక రూపం అవ్వాలి. అందుకని చెప్తున్నారండి, జ్ఞానము సాత్వికం. జ్ఞానం ముందు తీసుకున్నారు. ఎప్పుడు జ్ఞానము సాత్వికము, ఎప్పుడు రాజసికము, ఎప్పుడు తామసికము, అవి చెప్తున్నారండి. జ్ఞానం అంటే మనందరి దగ్గర జ్ఞానం ఉంది కదండి, ఆ జ్ఞానం సాత్వికం ఎప్పుడవుతుంది? సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే. మనకు అనేక జీవరాశులు కనిపిస్తున్నారు కదండి, సహజీవులు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా అవ్యయమైనటువంటి పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అన్నటువంటి సర్వభూతేషు ఏన ఏకం భావం. అన్ని జీవరాశులు కూడా, నాకు కనబడుతున్న సర్వజీవులు కూడా ఆ పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు. నా భార్య, నా పిల్లలు, నా ఇంటి పక్క వాళ్ళు, ఈ లోకంలో జనులందరూ, సహజీవులందరూ కూడా, అన్ని మతాల వారు అందరూ కూడా ఆ పరమాత్మయే, నా ఉపాసనా దైవమైనటువంటి పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని ఏ జ్ఞానంతో నీకు తెలియవస్తూ ఉందో అది సాత్విక జ్ఞానం. అంటే అటువంటి జ్ఞానం డెవలప్ చేసుకోవాలి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాథం పరమేశానం అని కదండి శంకరుల వారు అన్నది. ఈ విధంగా సర్వజీవములలో, అనేకంగా కనబడుతున్న జీవులలో అవిభక్తం విభక్తేషు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ ఒకటిగా ఏ జ్ఞానం చేత అనిపిస్తుందో అది సాత్విక జ్ఞానం అండి. అదండి మనకు కర్మ బంధాల నుంచి తెంచేది. అనేకంగా కనిపిస్తూ ఒకటిగా ఏ జ్ఞానం చేత అనిపిస్తుందో, ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నారు అనేటువంటి జ్ఞానం ఎట్లా కలుగుతుందో, ఏ కార్యక్రమాల వల్ల కలుగుతుందో అది సాత్విక జ్ఞానం అండి. ఇక రాజసిక జ్ఞానం చెప్తున్నారు. రాజసిక జ్ఞానం ఎలా ఉంటుందంటే, అర్జున పృథక్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్. వారు వేరు, వీరు వేరు, మనవాళ్ళు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, మన కులం వారు, మన కులం కాని వారు, ఈ విధంగా వేరు వేరు, వేరు వేరు అని ఏ జ్ఞానం చేత అనిపిస్తుందో అది రాజసిక జ్ఞానం అయ్యా. వేత్తి సర్వేషు భూతేషు, అందరూ ఉన్నారు కానీ వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, మనం వేరు, ఇంకా అమెరికా వాళ్ళు వేరు, రష్యా వాళ్ళు వేరు, చైనా వాళ్ళు వేరు, పాకిస్తాన్ వేరు అని సహజీవుల పట్ల ఏ జ్ఞానం చేత అనిపిస్తుందో ఆ జ్ఞానముట రాజసిక జ్ఞానం. రాజసిక విషయం ఏ పర్యవసానం ఉంటుంది? అంతకుముందు గుణాలు చెప్పినప్పుడు చెప్పారు కదండి, సత్వము, రజము, తమము. సత్వము అంటే అంతా అవగాహన అయిపోయి బంధ విముక్తి జరుగుతుంది, దగ్గర పడతామండి. రజోగుణంలో లోభము, ప్రవృత్తి ఇవన్నీ ఉంటాయండి. తమో గుణంలో బద్ధకము, భ్రమ, ఇల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. అంతకు చెప్పారు కదా. అందుకని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వేరువేరు జీవులు, వేరువేరు తత్వాలు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఆయన వాళ్ళు వేరు, కాని వాళ్ళు వేరు, ఇలా వేరు 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 అనేది ఏ దృష్టితో, ఏ జ్ఞానంతో మనం ఈ ప్రపంచంలో తదితర జీవులను చూస్తున్నప్పుడు అనిపిస్తోందో అది రాజసిక జ్ఞానం అండి. ఇక తామసిక జ్ఞానం, ఎత్తు కృష్ణవత్ ఏకస్మిన్, ఏదో ఒకటే సమస్తము అయినట్టు. కృష్ణవత్ ఏకస్మిన్, ఒకే కారణం చూస్తాడు, ఏదో కారణం చూస్తాడు అన్నమాట. ఎలా ఉంటుందంటే ఇతని అప్రోచ్, చిన్న ఎగ్జాంపుల్, ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అయ్యగారు, వారి భార్య ఏదో అందనుకోండి, ఏమండి, ఏమైనా సరే నేను సినిమాకి వెళ్ళాల్సిందే, ఇవాళ చస్తున్నాను రా, వీళ్ళ అమ్మ ఇటువంటిది, వీళ్ళ నాన్న ఇటువంటి, వీళ్ళ నాన్న చెప్పు ఉంటాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా వీళ్ళ నాన్న చెప్పు ఉంటాడు, వీళ్ళ అమ్మ చెప్పు ఉంటాడు, అట్లా ఇట్లా భావాలు కలిగి ఉంటారండి. అంటే ఏంటి, అసలు కారణం వెతకకుండా ఏదో ఎక్కడో వెతికి ఎవరోనో బ్లేమ్ చేసి, ఇది ఇటువంటి జ్ఞానం అండి. దీన్ని తామసిక జ్ఞానం అంటున్నారు. కృష్ణవత్ ఏకేస్మిన్ కార్యే సక్తం, ఏదో అటాచ్మెంట్తో ఏదో ఒక కారణం పట్టుకుని ఇదంతా దానికే ఆపాదించి వర్తమానాన్ని విచారణ చేయకుండా అహైతుకం, ఇల్లాజికల్గా సక్తం అటాచ్మెంట్తో అతత్వార్థం ఆధ్యాత్మికమైన శాస్త్రభూయిష్టమైనటువంటి మార్గం ఆశ్రయించకుండా ఎవరైతే కర్మలు జ్ఞానం కలిగి ఉంటారో ఆ జ్ఞానం తామసిక జ్ఞానం. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ అండి, తామసిక జ్ఞానం. ఇక కర్మ, కర్మలు కూడా మూడు రకాలుగా, సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ స్వామి విడదీసి చెప్తున్నారండి. అంటే ఏంటండి, తమో గుణం మనలో తమో స్థితి నుంచి క్రమక్రమంగా రజోగుణానికి వెళ్ళాలండి. అక్కడ కూడా ఆగకూడదు, రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలండి, సత్వగుణం నుంచి గుణాతీతానికి వెళ్ళాలండి. గుణాతీతం మన స్థానం. బ్రహ్మణోహి ప్రతిష్టాప్యా అన్నారు చూడండి, గుణాది గుణత్రయ విభాగ యుగంలో గుణములకు ఆవల పరబ్రహ్మమై ఉన్నారు. ఆ పరబ్రహ్మమును చేరడానికి కింద నుంచి పైకి వస్తున్నాం అనమాట అండి. కొన్ని మెట్లు రజో తమోగుణం నుంచి క్రమంగా రజోగుణానికి రావాలి, అక్కడి నుంచి సత్వగుణానికి వెళ్ళాలి, అక్కడి నుంచి గుణాతీతానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో ఏంటి, జ్ఞానం కావచ్చు, కర్మ కావచ్చు, ఆ కర్మ చేసేవాడు కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు తమోగుణము ఎప్పుడు రజోగుణము అని అనిపించుకుంటుంది, ఎప్పుడు సత్వము అనిపించుకుంటుంది పరమాత్మ మనకు చెప్తున్నారండి. ఇప్పుడు కర్మ సాత్విక కర్మ ఎప్పుడవుతుంది, చేసే పని రాజసికం ఎప్పుడవుతుంది, తామసికం ఎప్పుడవుతుంది అని చెప్తున్నారండి. మొట్టమొదట సాత్విక కర్మ డిఫైన్ చేస్తున్నారు. నియతం, నాకు నియమించబడినది నేను చేయటం. సంగరహితం, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా అరాగద్వేషత కృతం, వాళ్ళ మీదో వీళ్ళ మీదో ప్రేమతోనో కోపంతోనో ఆవేశంతోనో చేయటం కాదండి. రాగద్వేషరహితంగా ఇంకోళ్ళ కోసం చేయట్లా మనం. నేను ఇంకోళ్ళ కోసం చేస్తున్నాను అంటే అది రజోగుణం అవుతుందండి, లేక తమోగుణం అవుతుంది. మొత్తం సత్వగుణంలో అరాగ ద్వేష ద్వేషత కృతం, అరాగ అద్వేషత కృతం, రాగ ద్వేషములు లేకుండా నియమించిన కర్మ సంగం లేకుండా చేస్తే అఫల ప్రేప్సున కర్మ. ఈ ప్రపంచంలో ఏదో పొందాలని కాదండి, అది నా విద్యుక్త ధర్మం చేస్తున్నానండి అంతే. ఎవరో మెచ్చుకుంటారని కాదు, ఎవరో కిరీటం పెడతారని కాదు, అది నేను చేయాలి. దట్ ఈజ్ మై డ్యూటీ గివెన్ బై గాడ్. దేహాన్ని పొందినందుకు నా ధర్మాన్ని నిర్వర్తించాలి, నిర్వర్తిస్తున్నా. అంతేగాని ఎవరినో ఉద్ధరించడానికో, ఎవరి మీదో ప్రేమ మీద, లేకపోతే ఎవరి మీదో కోపం మీద కర్మ చేయటం కాదండి. ఐ హ్యావ్ టు డూ, మనం అంటాం చూడండి, దేవుడు మొహం చూసి చేస్తున్నామండి. అవునండి, కర్మలన్నీ దేవుడు మొహం చూసే చేయాలి. అంతేగాని మనం ఆ కర్మని ఎవరి కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసం ఆవేశపడిపోయి మమకారాలు, అహంకారాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ బంధం అవుతాయి. నియమించిన కర్మ సంగరహితంగా రాగద్వేషరహితంగా ఫలాపేక్ష లేకుండా చేస్తే అది సాత్విక కర్మ అవుతుందండి. ఏ కర్మ చిన్న పనైనా సరే, అలా చిన్న చిన్న పనులు సాత్వికంగా చేస్తూ ఉంటే సత్వగుణం డెవలప్ అవుతుంది. ఇక రెండవది రాజసిక కర్మ అండి. ఎత్తు కామ ఈప్సునా కర్మ, ఏదో కోరికలతోనూ ఏదో ఇష్టాలతోనూ, నాకు ఇష్టం కాబట్టి, నా కోరిక కాబట్టి, నా ఇంట్రెస్ట్ కాబట్టి, నా కోరికలు తీరాలి కాబట్టి, ఏదో ఎక్స్పెక్టేషన్స్తో సాహంకారేణవా పునః, అహంకారం నేను కాబట్టి చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అన్న భావనతో క్రియతే బహుళాయాసం, ఏదో ఆయాసపడి, ఏదో కష్టపడి, వాళ్ళ మీద అరిచి, వీళ్ళ మీద అరిచి, ఏదో తిప్పలపడి. ఏమండి ఈ రజోగుణం వాళ్ళకండి, ఏదో పిచ్చి పిచ్చి పనులన్నా చేయకుండా ఆగరండి. తెల్లవారుదాం నుంచి నిద్ర పట్టదు, రెస్ట్లెస్ ఉంటుందన్నమాట మైండ్, ఒక పని అయిపోయినది ఇంకో పని, ఇంకో పని రాదు ఇంకో పని, ఇంకో పిచ్చి పని, ఏదో ఒక పని చేయాలనే తపనతో ఉంటుంది. కానీ విచారణకి పాపం మైండ్ హెల్ప్ చేయదండి, కోఆపరేట్ చేయదు. ఎందుకని ఆ కర్మముల పట్ల ఉన్నటువంటి అభినవేశం అది రజోగుణం అనమాట అండి. ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో కోరికలు తీరాలి అన్న ఉద్దేశంతో అహంకారంగా ఆయాసంగా ఏదో శ్రమబడి కర్మలు చేస్తారు చూడు, ఆ కర్మలు రాజస కర్మలయా. ఇంకా తామస కర్మలు చెప్తున్నాను విను. అనుబంధం, మొదటి నుంచి ఏదో అనుబంధంతో, ఏదో వాడి మీద కోపంతోనో, వీడి మీద ప్రేమతోనో, వాడి మీద ఆవేశంతోనో, ఏదో పొందుతామనో, మమకారంతోనో ఏదో చేయటంతో. క్షయం, ఎవరికో నష్టం కలిగించడం. హింసాన్, ఎవరికైనా బాధ కలిగించడం. అనపేక్ష పౌరుషం, అందులో విచారణ ఇఫర్టు, కార్యక్రమానికి సంబంధించిన ఒక దక్షత లేకపోవడం. మోహతారభ్యతే, విచారం లేకుండా ఊరికే మోహంతో ప్రారంభించడం అనమాట అండి. ఏమండి డ్రింకు కొట్టాలనుకుంటాడు, ఎందుకయ్యా నువ్వు డ్రింకు కొడతావు అంతే, అందుకేం లాజిక్ ఏం లేదు. మోహత్ అంటారు దాన్ని, అతనికి తెలుసు నేను వచ్చే సంపాదన ఒకవేళ డ్రింక్ తీసుకుంటే తద్వారా నా కుటుంబ సభ్యులు బాధపడతారు కదా, పిల్లలందరికీ బాధించిన వాడిని అవుతాను కదా, సంఘం కూడా నన్ను ద్వేషిస్తుంది కదా, తాగి రోడ్డు మీద పిచ్చి పిచ్చి మాట్లాడితే అందరికీ ఇన్కన్వీనియన్స్ కదా, నా కుటుంబానికి కూడా ఇన్కన్వీనియన్స్ కదా తెలిసి కూడా అతను మోహాత్ గృహీత్వా, మోహము చేత ఆ అభ్యాస వశం చేత కర్మలు ఆ కర్మలు చేస్తాడే కానీ విచారణ చేత కాదు, వివేకం చేత కాదు. అలా చేస్తే అది ఆ కర్మ తామసిక కర్మ అంటారండి. అనుబంధము, క్షయము, హింస, పౌరుషం లేకపోవటం అంటే ఒక దక్షత లేకపోవటం, మోహం అధికంగా ఉండటం, ఈ సందర్భాల్లో ఎవరి కర్మ ఆరభ్యతే ప్రారంభిస్తారో ఆ కర్మని తామసిక కర్మ అంటారయ్యా. ఇంకా కర్త అంటే కర్మ చేసే కర్త గురించి కూడా త్రిగుణాలు చెప్తాను చూడు. ఎప్పటికప్పుడు మనం అండి తమో గుణం ఉందో లేదో మనలో చూసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా రజోగుణానికి వచ్చి సత్వగుణానికి వచ్చి అక్కడి నుంచి గుణాతీతానికి వెళ్ళిపోవాలండి. ఈజీ లిఫ్ట్ అనమాట, అక్కడి నుంచి కంఫర్టబుల్ లిఫ్ట్. అందుకని సత్వగుణం మనకు చాలా అవసరం అండి. అక్కడ దాకా వస్తే ఇక పరమాత్మతత్వం వెరీ ఒక చిన్న జంపుతో వెళ్ళిపోవచ్చండి. అందుచేత ఇవన్నీ చెప్పుకొస్తున్నారు స్వామి. ఇప్పుడు కర్త చెప్తున్నారండి, త్రివిధ కర్త అంటే సాత్విక కర్త ఎలా ఉంటాడు అంటే ఒక కర్మకి కర్త ఉండాలి కదండి, నేను చేశాను అనేది ఉండాలి కదా. ఆ కర్త ఎవరు చేశారు? నేను చేశాను. ఓకే, ఈ కర్త సాత్వికుడు ఎప్పుడవుతాడు, రాజసికుడు ఎప్పుడు అవుతాడు, తామసికుడు ఎప్పుడవుతాడు చెప్తున్నారండి. ముక్త సంఘో, సంఘం లేకుండా ఒక కర్మ పట్ల ముక్త రిలీవ్ అయిపోయి నేను ఎవరి కోసం చేయట్లేదండి, సంఘము లేకుండా అటాచ్మెంట్ లేకుండా అనహంవాది నేను చేయటమేంటి అండి, అంత పరమాత్మ అనేక ఇందాక అనుకున్నాను చూడండి. ఐదు ఫ్యాక్టర్స్ కలిస్తే కానీ కర్మ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు నేనే చేశానని ఎలా అనగలను, అనహం నేను కాదు, నాహం కర్త, నేను కర్త కాదు, అహం కర్త అంటే బంధం అండి, నాహం కర్త అంటే మోక్షం అండి. ఇది అన్ని శాస్త్రాలు చెప్తున్నాయండి, యోగ వాసిష్ఠంలో కదా కూడా, అహమిచ్చేవ బంధాయ నా అహం ఇచ్చేవ మోక్షయే, నేనే చేశాను నాకే సంబంధించింది అనుకుంటే అది బంధం అవుతుందండి. నేను కాదు అని నాహం అనేది సాత్విక కర్తలో ఒక అభిప్రాయం. నేను చేయటం ఏంటండి, భగవత్ సంకల్పం నెరవేరుతూ ఉంటుంది, అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తే కదా ఆ పని అయ్యేది అన్న భావంతో ఉంటాడు. అంతేకాదు నే చేశాను అండు, నే చేశాను అనేది దుఃఖాన్ని తీసుకెళ్తుందండి. ముక్త సంఘో, ఈ కర్త సాత్విక కర్త ఎలా ఉంటాడు, ముక్త సంఘో అనహంవాది నేను చేయటం ఏంటండి అనే అది భగవద్ ఆ విధంగా అలా జరగాల్సి అలా జరగవలసిన అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తే అది అలా జరిగిందండి, అంతేగాని నేను చేయటం కాదండి అన్న భావంతో ఉంటాడు. ధృతి ఉత్సాహ సమన్విత, చేసే పనిలో ఒక సరైన ధారణ కలిగి ఉంటాడండి, సరైన ఉత్సాహం సాహసం కలిగి ఉంటాడు, ఉత్సాహం కలిగి ఉంటాడు. సిద్ధ సిద్ధో నిర్వికార, అది కర్మ యొక్క ప్రయోజనం సిద్ధించవచ్చు సిద్ధించకపోవచ్చు, ఇతను మాత్రం నిర్వికారుడై ఉంటాడు. ఈ పరమాత్మ సంకల్పం ప్రకారం ఈ కర్మ జరిగింది, ఆ కర్మ ఫలం పరమాత్మ సంకల్పం ప్రకారం ఉంది అంతే, మధ్యలో నేను చేసిందే ఉంది అన్నవా నాకు వచ్చేదే ఉంది అన్న భావంతో కర్మ చేస్తాడండి. సిద్ధ అసిద్ధో నిర్వికార, ఇతనిని సాత్విక కర్త అంటాడు. అంటే మనం ఎప్పటికప్పుడు సాత్విక కర్త అవ్వాలి, సాత్విక కర్మ చేయాలి. ఇహ రాజసిక కర్త ఎలా ఉంటాడు, రాగి రాగం ఉంటుందండి ఇతనికి, ఇది నాకు సంబంధించింది, నేను దీనికి సంబంధించిన వాడిని, ఈ జాతి నాది, ఈ కులం నాది, ఈ ఊరు నాది, ఇదంతా నాది, ఈ విధమైనటువంటి భావ ఆవేశాలు ఉంటాయండి, రాగి అటాచ్మెంట్ ఉంటాయి. కర్మఫల ప్రేప్సు, కర్మఫలంలో పట్ల చాలా ధ్యాస ఉంటుందండి, నేను ఇంత చేస్తున్నాను మనకేమొస్తుందంటారు, నాకేంటంట నాకేంటంట అన్న భావంలో ఉంటాడనమాట. ఆశ్రయ స్వభావం అండి, దైవ స్వభావం, దేవతల స్వభావం ఎలా ఉంటుంది, నేనేం చేశాను, ఎప్పుడైనా వాయుదేవుడు వచ్చి ఏమయ్యా నీ శరీరంలో అణువణువు ఉండడానికి నేనే కారణమయ్యా ఏమిస్తావు అని అన్నాడండి ఒక అగ్నిదేవుడు అన్నారా, వీళ్ళందరూ ప్రకృతి అంతా ఏ ప్రకృతి అయినా వచ్చి మన ఎదురుకుండా నిలబడి నీకు మామిడి పళ్ళు ఇచ్చాను, నీకు నాలుగు ఇచ్చాను, ముక్కు ఇచ్చాను చెప్పారా, వాళ్ళందరూ అనహంవాది స్వరూపులు, సాత్విక కర్మలు చేస్తారండి వాళ్ళందరూ. ప్రకృతి అంతా సాత్విక కర్మ చేస్తుంది, అందుకని వాళ్ళు గొప్పలు చెప్పుకోవట్లా. అలా ఇది అంతా గమనించి ఈ సాత్విక కర్త முக்த சங்குடை அனகம்வாதியை திருதி உற்சாக சம் திருதி உற்சாகாலு வதலனி வாடை சித்த அசித்தோ நிர்விகாரா அது சிந்திச்சி சிந்திச்சி சிந்திச்சு நேன் மாத்திரம் நிர்விகாருடனை உண்டான அனை நிர்ணயம் உண்டாண்டி இத்தர சாத்விக கர்த்த இக சாத்விக ராஜசிக கர்த்த எல்லாம் உண்டாடு ராகி கர்மஃல பிரேப்சு கர்மஃலம் மீத அத்தனைக்கு ராகம் உண்டு லுப்தோ லோபம் உண்டு ஹிம்சாத்மகுடை உண்டாடி நே கர்ம செய்ய எவரிக்கைனா இப்பந்தா அது அவனி அவசரம் அது இப்பந்தைனா கலகஜேஸ்தாடு இத்தர்னு பாதிச்சே దానికి వెనకాడు అశుచి అశుచి అయినటువంటి భావాలు కలిగి ఉంటాడు హర్ష శోకాన్విత హర్షము శోకము పొందుతూ ఉంటాడు కర్మ ఇట్లా ఈ ప్రయోజనం వస్తే సంతోషిస్తాడు ఇంకో ప్రయోజనం వస్తే నా కర్మ లాటరీలాగా తయారవుతుందన్నమాట ఇటువంటి వాడు రాజసిక కర్త ఇహ తామసిక కర్త ఎలా ఉంటాడు అయుక్త అతనికి యుక్తి ఉండదు సంస్కారం లేకుండా లేని బుద్ధితో ఉంటాడు ప్రాకృత స్తబ్ధ మొండివాడు ఏదో చేయాలి కాబట్టి షఠో మోసం చేయాలి ఇతరుని మోసం చేయాలి కన్నింగు అవసరమైతే బాధించాలి నైష్కృతికో ఇతరుల పని చెరగొట్టే ఉద్దేశంలో ఉంటాడండి ఈ ఎవరు తామసిక కర్త నైష్కృతికో కర్మలు పాడి చేయటం అనమాట అలసహ వెరీ డిలేయింగ్ సోమరిగా ఉంటాడు విషాది ఎప్పుడు దేవిరించే స్వభావం నసబెట్టే స్వభావం దెప్పిపొడిచే స్వభావం ఈ విషాది అంటే అండి ఇతరులను దెప్పిపొచ్చేవాళ్ళు ఇతరులు తప్పులు పట్టుకునేవాళ్ళు ఇతరులను ద్వేషించేవాళ్ళు ఇతరులను దేవిరించేవాళ్ళు ఊరికే నాకేదైనా ఇవ్వు నాకేదైనా ఇవ్వు ఈ టైప్ వాళ్ళు వీళ్ళని విషాది అంటారండి విషాదిగా ఉంటాడు ఎవరు ఈ తామసిక కర్త నువ్వు తామసిక కర్త కాకూడదు అటువంటి లక్షణాలు వదలాలి రాజసిక కర్త అవ్వాలి ఇంకా దాటి సాత్విక కర్త అవ్వాలని కదండి ఉద్దేశం విషాది దీర్ఘసూత్రీచ అంటే ఏంటి చాలా డిలేయింగ్గా ఉంటాడనమాట దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రుడని మూడు సూత్రాలు ఉన్నాయండి పంచతంత్రంలో ముగ్గురు రకాలు దీర్ఘకర్ణి అంటే ప్రమాదాన్ని ముందే చూస్తాడు ముందే ఈ సంసార సంబంధం ఏంటి కర్మలేంటి జన్మలేంటి తర్వాత ఏం కానున్నది వర్తమానంలో ఎలా ఉండాలి ఇదంతా అర్థం చేసుకుంటాడు ఇక రెండో వాడు ఉంటాడు ఇప్పుడు మాత్రం అలా ప్రాప్తకాలకుడు కష్టం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని కష్టం వచ్చిన తర్వాత అప్పుడు పుస్తకాలు వెతుకుతాడు అప్పుడు జ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు దీర్ఘసూత్రుడు అలా నిద్రపోతూ ఉంటాడు అనేక జన్మల్లో పోతూ ఉంటాడు అంతే దీర్ఘసూత్రి అయి ఉంటాడు ఎవరు ఈ తామసిక కర్త ఇక ఇప్పుడు నేను బుద్ధి గురించి చెప్తానయ్యా బుద్ధి ఎప్పుడు సాత్వికము బుద్ధే భేదం ధృతేచ ఏవ గుణత త్రివిధం శృణు బుద్ధి ధృతి వీటికి త్రిగుణ స్వభావంగా ఎలా ఉంటుంది సాత్వికమైనప్పుడు రాజసికమైనప్పుడు తామసికమైనప్పుడు అది కూడా చెప్తున్నాను ప్రోచ్యమానం అశేషేణ పృథక్మేణ ఇది ఈ గుణ ప్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని సాత్విక రాజసిక తామసికంగా ఎలా వివరించారో ఆ తత్వశాస్త్రంలోని ఆ విశేషాలు చెప్తున్నానయ్యా విను ప్రవృత్తించ నివృత్తించ కార్యే అకార్యే భయ అభయే సాత్విక బుద్ధి ఇంటలెక్చువల్ సాత్విక బుద్ధి ఎలా ఉంటుందంటే దేనిలో ప్రవృత్తి కలిగి ఉండాలి దేనిలో ప్రవృత్తి ఉండకూడదు దేన్ని పట్టించుకోవాలి దేన్ని పట్టించుకోకూడదు దేని గురించి ఆలోచించాలి దేని గురించి ఆలోచించకూడదు ఏ పని ఇప్పుడు చేయాలి ఏ పని చేయకూడదు వివేచన విచక్షణ జ్ఞానంతో పరిశీలించే బుద్ధి సాత్విక బుద్ధి అండి కార్యే అకార్యే ఇలా మాట్లాడచ్చా ఇలా మాట్లాడకూడదా ఏ పని చేయాలి ఈ పని ఇలా చేయాలి ఈ పని చేయాలా ఇంకో పని చేయాలా వర్తమానంలో ఏది శుభప్రదం లోకానికి దేని శుభప్రదం నాకు దేని శుభప్రదం కుటుంబానికి దేని శుభప్రదం భగవంతుడికి దేన్ని చూసి సంతోషిస్తాడు ఇటువంటి విచక్షణ కలిగినటువంటి బుద్ధి అండి ఇది నీ సాత్విక బుద్ధి అంటారు ప్రవృత్తించ నివృత్తించ దేనికి ప్రవృత్తి దేనికి నివృత్తి కార్యే అకార్యే ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు భయ అభయే దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు బంధం మోక్షం దేనివల్ల బంధం వస్తుంది దేనివల్ల బంధరాహిత్యం వస్తుంది ఈ ఏమండి మనం ఎవరన్నా దూషించామనుకోండి మళ్ళా అనిపించుకోవాలి కదండి ఏదో రోజు చిన్న కామన్ సెన్స్ ఎవడైనా ప్రతి యాక్షన్కి రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందండి ఇవాళ కాకపోతే రేపైనా అందరు ఎవరి పట్లన అభిమానం ప్రేమగా ఉన్నాం అనుకోండి ఆ ప్రేమ తిరిగి మనకు ప్రేమ రూపంలో మనకు ప్రాప్తిస్తుంది కోపంగా ఉన్నాం అనుకోండి, ఆ కోపం తిరిగి మనకు ప్రాప్తిస్తుంది. ఎవరినైనా దెప్పిపొడిచాం అనుకోండి, ఏదో ఒకరోజు మనం ఎవరో ఒకరు దెప్పిపడక తప్పదు. ఈ విధంగా ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉండి ఇవన్నీ గమనించిన వాడే ప్రవృత్తి నివృత్తి కార్యము అకార్యము భయము అభయము బంధము మోక్షము ఇవన్నీ ఏ ఎవరి బుద్ధి అయితే అర్థం చేసుకుంటూ ఉంటుందో ఆ బుద్ధి సాత్విక బుద్ధి. ఇక రాజసిక బుద్ధి, ఏయా ధర్మం అధర్మంచ, అధర్మమే ధర్మంగా కనిపిస్తుంది అతను. ఒక అధర్మమైన విషయం, కొడుకు మా నాన్నని చూడక్కర్లేదండి, మీకేం తెలుసు మా నాన్న సంగతి, అందుకనే నాకు కోపం వచ్చి చూడటం మానేస్తా అంటాడు. దానికి ఏదో లాజిక్ చెప్తాడు. అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. అరే తల్లిదండ్రులను చూడకపోతే ఎట్లాగయా, అత్తమామల్ని గౌరవించకపోతే ఎట్లాగయా, పెద్దలు కదా తప్పు కదా, మీ భార్య వైపు అత్తమామల్ని నువ్వు గౌరవించవద్దా అని అతను చెప్తాం అనుకోండి, వాళ్ళ సంగతి మీకేం తెలుసు అండి అంటాడు. వాళ్ళ ఇంటికి ఏదో బాధించి వస్తాడు. తప్పు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, నీకు పిల్లనిచ్చిన వారు కదా, వారితో ప్రేమగా ఉండాలి కదా, అది ధర్మం కదా అని చెప్తే అతనికి అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. వాళ్ళ సంగతి నీకేం తెలుసు, వాళ్ళు అటు ఇటుండాలి అంటాడు అని వాళ్ళని బాధిస్తుంటాడు, ఎవరెవరినో బాధిస్తుంటాడు. అంటే ఏంటి, అది అధర్మము ఇతనికి ధర్మంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ప్రమాదం. ఇప్పుడు బుద్ధి రాజసికంగా ఉన్నప్పుడు రాజస బుద్ధికి చెప్పుకొస్తున్నారండి. యయా ధర్మం అధర్మంచ కార్యంచ అకార్యమే వచ్చ, చెయ్యకూడని పని ఎందుకు చేయకూడదు అనుకుంటాట, దూషించకూడని అప్పుడు ఎందుకు దూషించకూడదు అను. అంటే ఏంటి, అతని బుద్ధి రాజసిక బుద్ధి అవటం వల్ల అధర్మం ధర్మంగా కనబడుతుంది, చేయకూడని పని చేయవలసిన పనిగా కనిపిస్తుంది. అయుధావత్ యథార్థమేమిటి తెలుసుకునేటువంటి టైమింగ్ ఇవ్వడండి, విచారణ చేయడండి. అయుధావత్ ప్రజానాతి, యథార్థ విషయం తెలుసుకునే ప్రయత్నము చెయ్యడు. ఇటువంటి బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. ఇక తామసిక బుద్ధి, బుద్ధి తామసికంగా ఉన్నప్పుడు అధర్మం ధర్మమితి, అధర్మమే ధర్మం అనుకుని నమ్మేసేసి తమస ఆవృతుడై పూర్తిగా యాక్షన్లోకి వెళ్ళిపోతాడు. సర్వ అనర్థాలకు విపరీతాంశ, సర్వ సందర్భాలకి విపరీతమైన అర్థాలు ఇచ్చి అటువంటి బుద్ధి అండి తామసిక బుద్ధి అండి. ఇప్పుడు ధృతి అంటే, ధృతి అంటే ద కరేజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. ఆ ఫ్యాక్టర్ ఉంటేనే మనం ఈ దేహాన్ని ధారణ చేయగలం, లేకపోతే దేహం ఫట్మని వెళ్ళిపోతుందండి. ఆ ధారణ తత్వాన్ని, శరీరధారణ తత్వాన్ని ధృతి అంటారు. అదొక గొప్ప ఒక ధైర్యం అనమాట అండి, కరేజ్, ఎంథూజియాజం, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, వీటి ఎస్సెన్సే ధృతి అంటారండి. ధృతి కూడా మూడు రకాలుగా చెప్తున్నారు. నీ ధృతి సాత్వికం ఎప్పుడు, రాజసికం ఎప్పుడు, తామసికం ఎప్పుడు అది కూడా చెప్తాం వినవయ్యా. ధృత్యాయయా ధారయతే మన ప్రాణ ఇంద్రియ క్రియా, మనస్సు యొక్క క్రియలను, ప్రాణముల యొక్క క్రియలను, ఇంద్రియముల క్రియలను ఇవన్నీ కూడా తను ధారణ చేస్తాడు. అందుకని వాటి చేత అవి తను నడిపించబడు. మనస్సు మనకు ఉపకరణం అండి, అది ప్రాణము కూడా ఉపకరణమే, దేహం కూడా ఉపకరణమే. ఇవన్నీ మనం ఉపయోగించే వస్తువులు కానీ అవి మన ఉపయోగించట్లేదండి. మనం ఉపయోగించే వస్తువులు అన్న ధారణ కలిగి ఉండటాన్ని సాత్విక ధారణ అంటాడు. కాబట్టి అర్జున, ఈ ప్రాణము నేను ధారణ చేసి ఉపయోగిస్తాను, ఈ దేహాన్ని నేను ఉపయోగిస్తాను, ఈ మనస్సును నేను ఉపయోగిస్తాను అనే ఏ ధారణ శక్తి ఉంటుందో దానిని, ఆ ధృతిని సాత్విక ధృతి అంటారు. అది ఎలా వస్తుంది, యోగేన అవ్యభిచారేణ, క్రియా యోగేన, యోగశక్తితో, అవ్యభిచారేణ అంటే ఆ పరమాత్మ భావన నుంచి నా వ్యభిచారణ డీవియేట్ కాకపోవటం. దీనిని ఏమంటారు, ఏ విధమైనటువంటి ధృతితో ఇవి చేస్తామో అది సాత్విక ధృతి అండి. మామూలుగా ఏమండి, మనం మనస్సుకి మనం వశం అవుతాం. మనస్సు మనదా, మనస్సు మన్ని పుట్టించిందా, మనం మనసును పుట్టించామా? మనస్సు మనది అంటే అది మన వస్తువు, మనం ఉపయోగించే వస్తువు అన్నప్పుడు మనసుకి మనం ఎలా స్లేవ్ అవుతామండి? ఏ ధృతితో మనస్సుని ఎప్పుడు ఏ సందర్భంలో ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించకూడదు, ఈ ప్రాణములు, ఈ ఇంద్రియములను, ఇవి నా వస్తువులు, నేను ఉపయోగించాలి, ఇది సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకోవాలి అని వీటిని ధారణ చేసే శక్తిని మనస్సుని, ఇంద్రియములను, ప్రాణమును, శరీరమును ధారణ చేసే శక్తి విచక్షణతో ఉపయోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉపయోగించే ధారణ శక్తిని దాన్ని సాత్విక ధృతి అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే స్వామి చెప్తున్నారు, యోగ సాధనతో అవ్యభిచార్యేణ, అంటే ఏంటి, పరమాత్మతత్వమే ఇదంతా అన్న భావం నుంచి డిస్ట్రాక్ట్ కాకపోవటం అవ్యభిచారం, లేకపోతే వ్యభిచారేణ అంటారండి. మామూలుగా లౌకికంగా తెలుగులో వ్యభిచారం అంటే వేరే ఏదో అర్థం ఉంది. మామూలుగా ఆధ్యాత్మ శాస్త్రంలో వ్యభిచారం అంటే పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు, ఇది అవ్యభిచారం అండి. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అయిన వాళ్ళు కాని వాళ్ళు, ఇది వ్యభిచారం అండి. అంటే పరతత్వం నుంచి మనం డిస్ట్రాక్ట్ అయ్యామన్నమాట అండి. దీన్ని అవ్యభిచారం చేత, యోగం చేత ఒక ధృతి వస్తుందండి. ఆ ధృతి ఎటువంటిదంటే, ఈ శరీరం నేను ఉపయోగించే వస్తువు, ప్రాణము నేను ఉపయోగించే వస్తువు, ఈ బుద్ధి నేను ఉపయోగించే వస్తువు, మనసు నేను ఉపయోగించే వస్తువు అనుకుంటాడు. కానీ మనస్సు నేను కంట్రోల్, మనసు బాగుండకపోతే, మనసు బాగుండకపోతే నేను బాగుండను, అటువంటి భావాలకు వెళ్ళడు. ఏ ధారణ ధృతి ధారణ చేత ఈ విధమైనటువంటి భావనకి వస్తాడో, ఏ యోగశక్తి చేత, ఏ సాధన చేత ఈ స్థితికి వస్తాడో, ఇవి నా నేను ఉపయోగించే వస్తువులు అన్న భావనకు వస్తాడో, అది సాత్విక ధృతిట. ఇక రాజసిక ధృతి, యయాతు ధర్మ కామార్థాత్ ధృత్యాధారయతి అర్చన. ఏదో అంటే నాలుగు పురుషార్థాలు ఉన్నాయండి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మూడోది, నాలుగోది మోక్షం. మోక్షం అంటే ఏంటి, ఈ ఏ కారణం చేత ఇదంతా నాకు బంధం కాదో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మెయిన్గా అందుకు వచ్చామండి. అందుకు మన ధర్మము, అర్థము, కామము అందుకు ఉపయోగపడాలన్నమాట అండి. అలా కాకుండా ధర్మము, అర్థము, కామము, ధర్మం చేయాలి. ఎందుకు చేయాలండి, డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఇక్కడ రాగా అయిపోయాడు అనుకోండి, ఇది రాజసిక ధృతి అంటారు. ఎవడు ఎవరి యొక్క ధృతి, ఎవరైతే హోల్డింగ్, ఎవరి మెంటల్ ఎఫిషియన్సీ ధర్మార్థ కామముల వరకే చేయాలండి. చేసి ఏం చేయాలి, డబ్బు సంపాదించాలండి. డబ్బులు సంపాదించడం కోసం డ్యూటీ చేయాలి. ఇప్పుడు డబ్బు సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత మోక్షం అనేది ఎవరి దృష్టిలో ఉండదు, ధర్మార్థ కామములకు పరిమితం అవుతుందో వారి ధృతిని రాజసిక ధృతి. ప్రసంగేన ఫలాకాంక్షి, మనం ఏం పొందాం, ఇంకా ఏం పొందాలి, ఈ ప్రపంచంలో ఏం సంపాదించాలి, మంచి పేరు ప్రతిష్టలు ఎలా వస్తాయి, ఇటువంటి భావనతో ధృతి కలిగి ఉంటాడు. చూడండి, మంచి పేరు ప్రతిష్టలో ఈ వైహెచ్ రామకృష్ణ మంచి జ్ఞానం అనుకోవాలండి, అందరూ గొప్పవాడు అనుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలి, అటువంటి ధృతి ఉంది చూశారు, అది రాజసిక ధృతి అన్నమాట, అటువంటి ఆలోచన కలవాలి. ఇక మూడు తామసీ ధృతి అండి. ఏయా స్వప్నం భయం శోకం విషాదం, ఎప్పుడు విషాదంగా ఉంటాడు, ఏదో నాకు అన్యాయం జరిగిపోయింది, నా కర్మల కాలింది, ప్రతి చిన్న సంఘటనకి నేను దుఃఖితుణ్ణి అనే ధారణ కలిగి ఉంటాడండి. నాకు అన్యాయం జరిగింది, నేను ఒక ఫూల్ని, అందరూ కలిసి నా మీద చెప్పుకుంటున్నారు, ఏదో నన్ను చెడుగా చెప్పుకుంటున్నారు, నాకు అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు, అన్యాయం చేశారు, ఈ విధమైనటువంటి భావాలు ఏ ధారణతో ఒకడు హోల్డ్ చేస్తున్నాడో ఆ ధృతిని తామసిక ధృతి అంటారు. దీనికి కూడా ధృతి కావాలన్నమాట అండి. నా విముంచతి దుర్మేధ, వాటి నుంచి విత్తడా కాడు. ఎవరో ఏదో మాట్లాడుకుంటే నా గురించి మాట్లాడుకుంటున్నారండి అన్న భావాన్ని హోల్డ్ చేస్తాడు, దాన్ని కంటిన్యూ చేస్తాడు. దానికి కావలసిన ధృతిని, ఏ ధృతి అయితే ఆ జీవుడు కలిగి ఉంటున్నాడో ఆ సందర్భంలో మనం కలిగి ఉంటున్నామో లేక, అది తామసిక ధృతి. మన ధృతిని తామసిక స్థితి నుంచి రాజసికం, మళ్ళా ఇంకా క్రాస్ చేసి సాత్వికం, ఆ తర్వాత గుణాతీతానికి తీసుకెళ్లాలనుకుంటూ వస్తున్నాం కదండి. ఈ విధంగా ధృతి మూడు రకాలని చెప్పుకుంటూ వచ్చారండి. ఇంకా స్వామి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇంకా సుఖం గురించి మాట్లాడతానయ్యా. సుఖము ఎప్పుడు సాత్విక సుఖము అని అనిపించుకుంటుంది, ఎప్పుడు రాజసిక సుఖము అని అనిపించుకుంటుంది, ఎప్పుడు తామసిక సుఖం అని అనిపించుకుంటుంది. ఈ మనం చెప్పుకుంటున్నటువంటి మోక్ష సన్యాస యోగం చివరిది కదండి. అనేక విషయాలు చెప్పారండి ఇందులో ఉన్నవి, 82 శ్లోకాలు. ఈ 82 శ్లోకాల్లో స్వామి మల్టీ ఫ్యాసెటెడ్గా అనేక విషయాలు టచ్ చేసుకుంటూ వచ్చారండి. అంతకుముందు వివరంగా చెప్పారు, త్రిగుణాల గురించి ఎంతసేపు మాట్లాడారు చూడండి. మనకు గుణత్రయ విభాగ యోగంలో మాట్లాడారు.